లుకా సువార్త 8వ అధ్యాయము. దయచేసి మన మధ్యలో ఎవరైనా ఒకరు తెలుగు బైబిల్ ఉంటే అన్మ్యూట్ చేసి ఈ వాక్య భాగాన్ని చదవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. లుకా సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 48 వచనాలు దయచేసి చదవండి. లుకా సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 48 వచనం.
డిస్టర్బెన్స్ ఉంటది, మీరే కంటిన్యూషన్ చేయండి.
ఓకే అన్న, రండి. లూకా సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 48 వచనాలు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరంలో అధికారి అయిన యాయూరు అను ఒకడు వచ్చి యేసు పాదం మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళయుడు గల తన ఒకతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళుతుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండ్రి. అప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ యవని చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు నడగగా అందరును మేమెరగమన్నప్పుడు పేతురు ఎల్లవాడ జనసమూహము కిక్కిరిసి నీ మీద చూడుచున్నారు కదా, యేసు ఎవడు నన్ను ముట్టెను ప్రభా నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలియనదనను. తను మురుగై ఉండలేనని ఆ స్త్రీ చూచి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తను ఎంత నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదని అయి పొమ్మని ఆమెతో చెప్పాను. ఈ వాక్య భాగము దేవుడు దీవించిన గాక. చదివినబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు 2026 సంవత్సరాల ముందు ఈ భూములోకంలో అతను సేవ చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక దృక్పథాన్ని, ఒక ఇన్సిడెంట్ ని మనం చదువుతా ఉంటున్నాం. మరి యేసు ప్రభువారు యాయూరు అధికారి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఎంతో మంది ఆయన కిక్కిరిసి ఆయనను ముట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నారు, ఆయన 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 దగ్గరకు వచ్చి ఉన్నారు. అయితే ఒక స్త్రీ విశేషంగా అతన్ని ముట్టుతూ వచ్చింది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ వస్తుంది. ఎంతో మంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసింది. ఆమెకున్న చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత లేదు. ఏ ప్రభు యొక్క ముట్టితే, ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టితే చాలు అనుకున్నది, అదే విధంగా ముట్టింది, స్వస్థపరచబడ్డది. మరి యేసు ప్రభువారు నన్ను ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు అక్కడ ఉన్న శిష్యుడు పేతురు, ఇంతమందిలో నిన్ను ముడుతూనే ఉన్నారు కదా, నిన్ను ముట్టింది ఏ విధంగా అడుగుతున్నావు అన్నప్పుడు, లేదు ముట్టిండ్రు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని యేసు ప్రభు చెప్తా ఉంటారు. అప్పుడు ఆ స్త్రీ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేనే ముట్టిందని ఎక్స్ప్లెయిన్ చేయడం అని చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు గారు, నిన్ను నీ విశ్వాసము గొప్పది, నీ స్వస్థపడగలిగి సమాధానం కలగానే వెళ్ళుమని అతను ఆమెతో చెప్పినది మనం చదువుతా ఉంటున్నాం. ఈ వాక్య భాగం చాలా సార్లు మనమందరము ధ్యానించి ఉన్నాం. మరి మీరు కూడా ఎంతగానో ధ్యానించి ఉన్నారు. నేను దేవుని ఎంతగానో వదనాలు చేస్తా ఉంటున్నాను. మరి మహేశ్వరాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తా ఉంటున్నారు. మంచి వాక్య భాగంలో మీరు వెదుగుతూ ఉంటున్నారు. బిల్డ్ కోర్సులో చాలా మంది ఉన్నారు. చాలా మంచి రైట్ టాప్ టిప్స్ లో ఎదుగుతున్నందుకు నేను దీన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఎస్ఎఫ్జే కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ మరి ఈ రోజు 47వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 47వ వచనంలో ఏమని రాయబడి ఉందని, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో, వెంటనే తాను ఎలాగ స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. ఈ వాక్య భాగము వివిధకాల సమయంలో కుడి వచ్చిన మనందరికీ ఆశీర్వకరంగా ఉండనుగాక. ఎన్నోసార్లు మనం ధ్యానించినప్పటికీ కూడాను వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. దాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ వాక్యం అద్భుతమైనది. ఈ ఉదయకాల సభలో మాకు ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటూ అయోగ్యుడైన నన్ను నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. నీ బిడ్డలు ఎంతో వాంఛతో మరి ఎంతో ఆకలితో దప్పికతో నీ వాక్యాన్ని వినడానికి ఉన్నారు ప్రభువా. మీరు మాట్లాడితేనే మా హృదయాలు మారుతాయి, మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి ప్రభువా. తృప్తిపరచబడతాం ప్రభువా. నీ వాక్యము పరిశుద్ధాత్మ చేత రాయబడినది గనక పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మీరు మాట్లాడమని మీ చేతిలో సమర్పించుకుంటూ ఇచ్చినటువంటి మీడియా ఫెసిలిటీస్ ను బట్టి కూడా మీకు వందనాలు చేస్తాం. యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను దేవా, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, తాను మరుగై ఉండలేదని, తాను మరుగై ఉండలేదని. తాను అంటే ఎవరు? 12 సంవత్సరముల నుండి బాధపడుతున్నటువంటి స్త్రీ. ఆమె ఎటువంటి బాధలో ఉండే? విపరీతమైనటువంటి బాధ. సమాజంలో మరి ఆమె దగ్గర ఆమెను ముట్టొద్దు అని రాయబడినటువంటి సమయం అది. లేకపోతే ఆమె మనుషులను కలవద్దు అని ఉన్నంచబడినటువంటి సమాజం అది. మరి ఆమె కూడా పర్సనల్ గిల్టీతో బాధపడుతున్నటువంటి సమయం, బలహీనతతో శరీర బలహీనతతో బాధపడుతున్నటువంటి సమయం. మరి అంత మాత్రమే కాదు, ఆ సమయంలో ఉన్నటువంటి డాక్టర్స్ ని కలిసి, ఎంతో మంది డాక్టర్స్ ని కలిసింది అనే వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. ఆ సమయంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంత మాత్రమే కాదు, ఆమెకున్నటువంటి వనరులను ఖర్చు పెట్టిందని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అన్ని చేసింది యేసు ప్రభు గురించి విన్నది, ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు అని విశ్వసించింది, ముట్టింది, అద్భుతంగా స్వస్థపరచబడ్డది. కానీ ఏమి చేస్తుందండి? మరుగై ఉండనీకి ప్రయత్నం చేస్తుంది. మరుగై ఉండనీకి ప్రయత్నం చేస్తుంది. మరుగై ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ యేసు ప్రభు ఆమెను మరుగై ఉంచలేదు, మరుగుగా ఉంచలేదు. ఎంతో మంది ఆమె మధ్య ఆమె అక్కడ ఉన్నప్పటికీ కూడాను ఆమె భయంతో మరుగై ఉండేనా, లేకపోతే ఈ న్యూసెన్స్ ఎందుకు అనుకున్నదా మనకు తెలియదు. కానీ మరి ఎంతో మంది ఆ సమయంలో ఉన్నప్పటికీ కూడాను ఆమె చుప్చాపుగా ఎవరికి తెలియకుండా వెళ్లిపోవాలనుకున్నది. కానీ యేసు ప్రభు మాత్రం వెళ్ళనివ్వలేదు. నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతా వచ్చాడు. నన్ను ముట్టింది ఎవరు అడుగుతా వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శిష్యులకు అర్థం కాలేదు. ఎంతో కిక్కిరిసిపోయినటువంటి సమాజం, ఎంతోగానో మరి ఎంతగానో ఎంతో మంది ఆయన మీద పడుతున్నటువంటి సమయం, శిష్యులకు అర్థం కాలేదు. ఆమెకు తెలుసు ఆయనకు తెలుసు. ఆయన నుంచి ప్రభావం వెళ్లిపోయిందని ఆయనకు తెలుసు. ఆమె స్వస్థపరచబడ్డదని ఆమెకు తెలుసు. వాళ్ళిద్దరికే తెలుసు. అయితే ఇదే వాక్య భాగంలోనే ఇదే లూకాస్ వార్త 8వ అధ్యాయము చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు విత్తనముల గురించి చెప్తూ వస్తూ వచ్చారు. ఒకడు విత్తుటకు వెళ్ళెను, కొన్ని విత్తనాలు ఏ విధంగా పడయో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నా లాస్ట్ విత్తనం మాత్రము మంచి భూమిలో పడి అది ఏ విధంగా ఫలించిందో అని చూస్తా ఉంటున్నాం. 15వ వచనం ఇదే చాప్టర్ లోనే, లూకాసువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మంచి నేలను యందు విత్తనం పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 16వ వచనం ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పి వేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చిన వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఈ స్త్రీ ఏమనుకుందంటే ఆయన చేసిన కార్యాన్ని దీపము మంచము కింద పెట్టుకోవాలనుకున్నది, పాత్రతో కప్పి ఉంచాలనుకున్నది. కాని దేవుని వాక్యం ముందే ఇక్కడ చెప్పబడింది, ఎవరు కూడానో ఆ విధంగా చేయరు. తేటపరచబడదని రహస్యం ఏమీ లేదు. బయలుపరచబడినది మరుగైనది ఏదీ లేదు. ఎంత అద్భుతమైన మాట చూడండి. అదేవిధంగా మరి కీర్తనలలో 139వ వాక్య భాగాన్ని గనక గమనించినట్లయితే, దేవా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళదును, పాతాళంలోకి వెళ్లి నేను దాగుకున్నాను అనుకున్నాను, గాని అక్కడ కూడా నీ యొక్క కుడి హస్తము నన్ను పట్టుకొను, నేను చీకటిలో ఉన్నాను అనుకున్నాను కానీ చీకటి మీకు మరుగైలేదు. దేవుని ముందు దాగుకోవలసింది ఎక్కడ కూడా లేదు, మరుగై ఉన్నది ఏమి లేదు. దేవుని కార్యములను మరుగుపరచడానికి మనకు మంచిది కాదు. ఈ స్త్రీ మరి మరుగై ఉండాలనుకున్నది, కాని దేవుడు ఇదే చాప్టర్ లోనే ముందు ఆయన ఫాలో చేస్తున్నటువంటి ప్రజలకు చెప్తూ వచ్చారు. ముందు ఫాలో చేస్తున్న ఆ శిష్యులకు ఈ విషయాలు తెలుసు. శిష్యులు వింటూనే వస్తున్నారు. యేసుప్రభు తెలియపరుస్తూ వచ్చారు, ఎవరు కూడానో మంచం కింద పెట్టవద్దు, ఎవరు కూడానో మరి మరుగై ఉండకూడదు. ఆయన కార్యంలో బలపరచవలసినటువంటి సమయం. అంత మాత్రమే కాదు, 18వ వచనం చాలా అద్భుతమైనటువంటి వచనం. కలిగిన వానికి ఇయ్యబడను, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగో వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఈ ఉదయ కాల సమయంలో మనం ఎలాగో వినుచున్నామో చూసుకోవాలి. ఆ స్త్రీ దాగుకోవాలనుకున్నది, ఆ స్త్రీ జరిగినటువంటి అద్భుత కార్యాన్ని దాగిపెట్టాలనుకున్నది. ఆ స్త్రీ ఎందుకు న్యూసెన్స్ అవసరం లేదు, నేను పొందాను కదా అని, రిటర్న్ పొందాను కదా అని వెళ్ళుకోవాలనుకున్నది. కానీ యేసుప్రభు వారు అక్కడ ఇడిచిపెడతట్టుగా మనం చూడడం లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డల్లో ఈ దాగుకున్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. దేవుని దగ్గరకు వస్తారు, పొందుతారు, దాగుకునే జీవిస్తారు. అందుకోసమే పొందుకున్నది కూడా ఉన్నది అనుకుంటున్నారు, కానీ వాళ్ళ నుంచి తీర్చిపోయబడ్డది అనేది మాట మనం గమనించాలి. రక్షణ విషయంలోనికి వస్తే, రక్షణ పొంది ఉన్న ప్రతి బిడ్డను కూడా దాగుకొని జీవించవలసిన పని లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాల్లో గమనించండి, అక్కడ కూడా ఇదే మాట చెప్పబడుతూ ఉంటుంది. దీపాన్ని వెలిగించి ఎవరు మంచం కింద పెట్టకూడదు అని, నీ క్రియలు చూపించబడాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. మరి మనము దేవునికి నేను చాలాగానే వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఎస్ఎఫ్జీలో చాలా మంచిగా మీరు వాడబడతా ఉంటున్నారు. అయినను కూడాను మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, గాని అది ఇంట ఉండి వారందరికి వెలుగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. 16వ వర్స్ మత్తయి సువార్త 5:16 వచనం పరలోకం మన సత్క్రియలను చూసి. చాలా మంది ఏమనుకుంటున్నామంటే, నేను వద్దు, నేను ఎక్స్పో అంటే ఒక రకంగా ఆలోచిస్తున్నారన్నమాట. నేను అంత హై స్పిరిచువల్ కాదులే, నేను హై స్పిరిచువల్ కాదులే, నేను ఎందుకు చూపించుకోవాలి అని ఒక ఒక గిల్టీ ఫీలింగ్స్ తో మరి దేవుడిచ్చిన రక్షణ కార్యములను కానీ, దేవుడిచ్చినటువంటి మంచి స్వభావాలు, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్వస్థత కానీ, ఆశీర్వాదాలను కానీ, వీటన్నిటిని మనం దాగుకొంచి ఉండడం ద్వారా మనం సువార్తను ఇంకెక్కువ, లేకపోతే మన క్యారెక్టర్స్ ని ఇప్పుడు మన దేశంలో అవసరమే ఉన్నది. మరి సువార్తను ఎంతో అద్భుతంగా ప్రీచ్ చేసే వాళ్ళు కాదు గాని, జీవితాలను చూపించే వాళ్ళని కూడా చూపించేవారిదే అవసరమై ఉంటున్నాం. ఉదయకాల సమయంలో దాగుకునే జీవితాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం. దాగుకునే జీవితంలో ఉంటే మనకు ఇవ్వబడింది కూడా తీసివేయబడనే మాట మనం గమనించాలి. అదేవిధంగా ఒక యజమానుడు ముగ్గురికి దేరాలను వచ్చి వెళ్ళాడు. అయితే ఒకనికి 10 దేరాలు ఇచ్చిన వాడు 10 సంపాదించాడు, 5 ఇచ్చిన వాడికి 5 ఇచ్చాడు. అయితే ఒకడైతే ఒకటి తీసుకుని దాన్ని దాగుపెట్టాడు, అతడు నరకానికి పంపించబడ్డదన్న మాట యేసు ప్రభు చెప్తా ఉంటున్నారు. యువదేకాల సమయంలో మీకు దేవుడిచ్చినటువంటి ఏ కార్యమైనా సరే చిన్న టెస్టిమనీ, నేను అంత యోగ్యుడు కాదనే గిల్టీతో మనం ఉండొద్దు గాని, దేవుడు నాకు చిన్న విషయంలో కూడా నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన ముందు మనం దాగుకునవలసిన అవసరం లేదు. ఎస్ఎఫ్జేలో చాలా మంది వాడబడతా ఉంటున్నారు, కానీ ఉదయకాల సమయంలో ఇంకా ఎవరైనా దాగుకొని జీవించాలనుకుంటే అది మంచిది కాదు. మీ జీవితాలు దేవుని కోసం వాడిపోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, అదే 47వ వచనంలో రెండో విషయంలోకి మనం వెళ్దాం. ఏదని చూడండి, స్త్రీ చూచి ఫస్ట్ దాగుకోవాలనుకున్నది తను మరుగై ఉండలేదు. ఒకటి మనం మరుగై ఉండలేము, రెండవది ఆ స్త్రీ ఏం చేసిందంటే వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి, వణుకుచు ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. రెండవ విషయం, ఈరోజు ఆదివారము ఆయన సన్నిధిని వణుకుచు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం, ఆయన ఎదుట సాగిలపడవలసిన వారంగా ఉంటున్నాము. ఎందుకంటే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 1-2 వచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోకు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలో 103వ అధ్యాయము ఆ దావూదు రాజు ఎంత అద్భుతంగా దేవుని యొక్క కార్యములను మర్చిపోకుండా ఆయనను స్తుతిస్తూ, ఆయన ఎంతో బిజీ వ్యక్తి కానీ ఆయన దేవుని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అదే విషయానికి మళ్ళీ మనం వస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారి యొద్దకు 10 మంది కుష్ఠరోగుల వ్యాధి వచ్చి ఉన్నారు. 10 మందిలో మరి యేసు ప్రభు వెళ్ళా చెప్పారు, మీరు వెళ్ళండి మీరు స్వస్థపరచబడతారు. తిరిగి వెళ్తున్నప్పుడు దారిలోనే 10 మందికి స్వస్థత కలిగింది, కానీ ఒక్కడే వచ్చి యేసు ప్రభు పాదముల యొద్ద సాగిలపడి ఉన్నాడు. సాగిలపడి ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాడు, ఆయన మహిమపరుస్తూ ఉంటున్నాడు. వాక్యంలో చాలా అద్భుతంగా రాయబడింది, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచచ్చు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచచ్చు, మహిమపరుస్తూ ఉంటున్నారు. గొప్ప శబ్దంతో దేవా నేను కృష్ణుని, అయ్యో దేవా నే కృష్ణుని, సమరయును నన్ను కనికరించి ఉన్నావు కదా ప్రభు. మన జీవితంలో కుష్టి వ్యాధి కంటే చాలా మోసమైన వ్యాధి పాప వ్యాధి, ఆ వ్యాధి నుంచి రక్షణ పొందిన మనము ఆత్మతోను సత్యంతోను ఆయనను ఆరాధించవలసిన వారంగా ఉన్నాం, ఆయన ఎదుట సాగిలపడవలసిన వారంగా ఉన్నాం. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే కీర్తన గ్రంథంలో 4, 5 ఆరు ఏడు చాప్టర్స్ చదివితే అక్కడ దేవదూతలు నలుగురు నాలుగు జీవులు 24 పెద్దలు గొర్రెల ఎదుట సాగిలపడి రక్షణ నీకే చెల్లుతుంది ప్రభువా, మహిమ ప్రభావం మీకే చెల్లుతుంది ప్రభువా అని సాగిలపడి అన్నను మహిమపరుస్తా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాలని ఆయన టచ్ చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ముట్టిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన స్వస్థపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు అద్భుతమైనటువంటి స్వస్థత, రక్షణ స్వస్థత కలిగింది, ఫిజికల్ స్వస్థత కలిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఎదుట సాగిలపడి ఆయన స్తుతించలేకపోతా ఉంటున్నాం, ఆయన ఎదుట సాగిలపడి ఆయనను మహిమపరిచేవారంగా లేకపోతా ఉంటున్నాం. ఆయన ఎదుట ఇండివిజువల్ గా బ్రదర్ బక్సింగ్ గారు ఉన్నప్పుడు మరి ఒక్కొక్కరిని నోరు తెరిచి ఆరాధించాలనే మాటలను చూస్తూ ఉంటున్నాం. దాంట్లో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. మీరు అనుకోవచ్చు బ్రదర్ ఇట్లా ఏ విధంగా ఇది ఎంత ప్రాక్టికల్ ఇదిగా ఉంటుంది. మేము సువార్త చెప్తా ఉంటున్నప్పుడు చాలా మంది ట్రైబ్స్ నేను జార్ఖండ్ లో ఒక 14 సంవత్సరాల శివజనికి సహాయం చేశాడు, అస్సాంలో దేవుని సువార్త చెప్తా ఉంటున్నాం. నన్ను గమనించింది ఏంటంటే మనుషులు నోరు విప్పి మహిమపరచకపోతే, దేవుణ్ణి మహిమపరచకపోతే వాళ్ళ పేదరికం మారదు. మీరు ఎంత డబ్బులు పంపించినా కూడా, ఎంతమంది ఎంత మెడికల్ మిషన్స్ పెట్టినా, ఎంత ఎడ్యుకేషన్ మిషన్స్ పెట్టినా, ఏ బట్టలు ఇచ్చినా, ఏది ఇచ్చినా గానీ మనుషుల జీవితాలు మారాలంటే వాళ్ళు పెదవులను తెరచి దేవా నీ రక్షణను బట్టి నీకు స్తుతిస్తుంటున్నాను, నా పాపాన్ని కడిగినందుకు మీకు వందనాలు, ఆయన పాదముల సాగిలపడినప్పుడే వారి జీవితాలు మారుతాయి, వాళ్ళ గ్రామం మారుతాయి, వాళ్ళ విలేజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, వాళ్ళ కుటుంబం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్ గా దేవుడు నాకు చూపించిన అద్భుతమైనటువంటి కృప. సంతాల ప్రజలు ఒక్క పైస రెండు పైసలు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 52 ఎవాంజలిస్ట్ కి ఎవ్రీ మంత్ 5,000 ఇచ్చి వాళ్ళని పోషిస్తూ ఉంటున్నారు. లక్షల డబ్బులు దేవుని కోసం ఇస్తూ ఉంటున్నారు. పేదరికమే. నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఒక అదే ఫీల్డ్ లోనే ఫస్ట్ ఇయర్ లో దేవునికి వర్షిప్ చేయని తీసుకురమ్మా తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఒక పల్లెంలో బియ్యం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఒక బాస్కెట్ లో గంపలో వడ్లను తీసుకొచ్చారు, సైకిల్లో గన్ని బ్యాగ్ ని తీసుకొచ్చారు, రైస్ వడ్లను తీసుకొచ్చారు, ఎడ్ల బండిలో తీసుకొచ్చారు. నేను ఆ ఫీల్డ్ విడిచిపెట్టి వచ్చేసరికి ట్రాక్టర్ లో తీసుకుని వచ్చారు. ఇప్పుడు నేను అస్సాంకి వచ్చిన తర్వాత వింటూ ఉంటున్నాను, అయ్యా ఆ దేవునికి నాకు ఇవ్వకపోతే, కృతజ్ఞతలు నేను చెల్లించకపోతే నా జీవితం మారేది కాదు. నేను ఇప్పుడు కారు కొనుక్కున్నాను, ఒడ్ల ఇల్లు కట్టుకున్నాను, ఇంకా నా కొడుకు నేను డాక్టర్ చదివించగలుగుతా ఉంటున్నాను. మిస్సింగ్ ప్రజలకు కూడా నేను అదే నడిపించేది, మీ నోర్లు తెరవండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. నేను ఇక్కడికి వచ్చింది మీకు ఏదో ఇవ్వనికి కాదు, దేవుని స్వార్థ ఇవ్వనికి. ఆయన ఇస్తే చాలు, మీ జీవితం మారుతుంది. అయితే ఇప్పుడు మనం వింటున్న మనం కూడాను ఆయనను ఎంతగానో మనం ఆరాధిస్తే, ఆయనను ఎంతగానో మనం స్తుతిస్తే, మహిమపరిస్తే మన జీవితాలు మారుతాయి. జస్ట్ వింటూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న వర్షిప్ లన్నీ ఏ విధంగా చూడండి, ఎలక్ట్రికల్ సౌండ్ వర్షిప్స్, మ్యూజిక్ వర్షిప్స్, ముఖ్యంగా మ్యూజిక్లు లేవు. ఆ దినాల్లో దావూదు వారు చూపించినట్టు మ్యూజిక్స్ కావు. ఈ టైంలో అన్నిటినీ ఒక బఫ్ అంటారు, మంచి సింగర్స్ మీరు అడిగితే దాన్ని ఏమంటారు అంటే ఒక బస్ బఫ్, దాంట్లో ఒక నిజమైన ఆరాధన లేదు. నిజమైన ఆరాధన హృదయంలో నుంచి ఆ స్త్రీ వణుకుచు ఆయన పాదముల యొక్క సాగిలపడినటువంటి ఆరాధన ఉదయకాల దేవుడు మనం అనుగ్రహించిన గాక. రెండో విషయానికి మనం చూస్తూ వచ్చాం. ఇంకొక అద్భుతమైనటువంటి మూడో విషయాన్ని మనం చూస్తాం, అదే లూకా సువార్త 8:47 వచనంలోనే, తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెనో. ఎంత మంచి మాట చూడండి, ఒకే ఒక వచనమే కానీ అద్భుతమైనటువంటి మాట నేను చూస్తూ వస్తున్నా. ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెనో, ప్రజలందరి ఎదుట ఆమె వణుకుతూ వచ్చింది, భయపడుతూ వచ్చింది, ఆయనను గట్టి చుప్చాప్ గా అంటే ఎవరికి తెలియకుండా ముట్టి స్వస్థత పొంది వెళ్ళిపోవాలనుకున్నది. కానీ యేసుప్రభు అక్కడ విడిచిపెట్టేటట్టుగా లేడు. ఎస్ఎఫ్జీలో మీరు కూడా మహేశాన గురించి బాధపడుతున్నారేమో, ఇది మహేశాన మనల్ని విడిచిపెట్టేటట్టుగా లేడు అని అది కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఈ స్త్రీ ఆయన ఆమె పొందిన విధం ఎటువంటిదో, ఎందుకు వచ్చి ఆయనను ముట్టిందో, ఏ విధంగా స్వస్థపరచారు, ప్రజలందరి ఎదుట స్వస్థపరచబడాను డిక్లేర్ చేయబడేది. ఓకే, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇంకొక మంచి, నేను లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను కానీ ఈ మాట నాకు జ్ఞాపకం రాలేదు, దేవుడు తలంపులకు తీసుకొచ్చారు. ఎక్సడస్ 12:26-27 లో ఏముంది చెప్పండి, ఈ పస్కా ప్రభుని నీ కుమారులు అడుగుతున్నప్పుడు ఎందుకు మేము చేస్తున్నామంటే దేవుడు చేసిన కార్యాన్ని డిక్లేర్ చేయమని అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఎక్సడస్ 13:8 లో కూడా ఆ ఎర్ర సముద్రము 15-13 వరకు మనం చూస్తున్నప్పుడు ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఇది దేవుడు చేసిన కార్యం అని తెలియపరచుడని అక్కడ రాయబడి ఉంది. డిట్నామీ 4:9 ద్వితీయోపదేశకాండం 4:9 ఇది ఏంటి అని నీ కుమారులు నీ కుమార్తెలు అడిగినప్పుడు ఇది యెహోవా చేసిన కార్యము అని చెప్పమని చూస్తా ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 6:20 కూడా అదే మాట చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే చూడండి, ఇజ్రాయెల్ వారిని, జూస్ వారిని కన్వర్ట్ చేయడం, రీకన్వర్ట్, అదే బ్యాక్ స్లైడ్ కావడం చాలా కష్టం. ఇజ్రాయెల్ ప్రజలు ఈ కాలంలో ప్రజెంట్ మనకున్నటువంటి ఈ మీడియా వరల్డ్ లో వాళ్ళని ప్రోసలైట్ గా వేరే వారిని వాళ్ళు మార్చుతారు, కానీ మరి వాళ్లను వేరే వాళ్ళు మార్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచే వాళ్ళ హృదయాల్లో దేవుడు చేసిన కార్యములను తల్లిదండ్రులు డిక్లేర్ చేస్తూ వచ్చారు. ఆ టైంలో బైబిల్ చింపబడే తొరా గ్రంథము చింపబడ్డది, కాల్చబడ్డది. కానీ ఇప్పటి వరకు బైబిల్ మన జీవితాల్లో మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కారణం ఏందని తెలుసండి, హృదయంలో దాచుకోబడినటువంటి వాక్యము, హృదయంలో ఉంచబడిన వాక్యం ద్వారా మరి దేవుడు దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు. బెస్ట్ ప్రిపరేషన్. ఈ ప్రొటెస్టెంట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ బ్యాక్ స్లైడ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనము వారికి డిక్లేర్ చేయలేదు, ఆయన చేసిన కార్యములను మనం చెప్పలేదు, ఆయన చేసిన కార్యం మన కుటుంబంలో మన పిల్లలకు ఆయన ప్రేమను, ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం చెప్పలేకపోతా ఉంటున్నాం. మన టెక్నాలజీ లేదు, మన దగ్గర ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటుంది. అందుకు వచ్చిన జనరేషన్ గ్యాప్స్ అమెరికాలో, ఇంగ్లాండ్ లో, బ్రిటన్ లో, రష్యాలో, మరి జర్మన్ లో అన్ని చర్చెస్ ఎంప్టీ అవుతా ఉంటున్నాయి. ఐడల్స్ పెడతా ఉంటున్నారు, ముస్లిమ్స్ మసీద్స్ జరుగుతూ ఉంటున్నాయి. ప్రొటెస్టెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ వాక్యాలను వాళ్ళకు పాస్ ఆన్ చేయడంలో మనలో ఉన్నటువంటి విధమో ప్రాంగా మరి ఏదో ఒకటి అయితే ఫాల్ట్ ఉందని మాట గమనించాలి. ఏదో ఒక ఫాల్ట్ ఉందని గమనించాలి. అది అంత మాత్రమే కాదు, మరి మన కుటుంబంలో కూడా, మన ప్రాంతంలో కూడా మనము బాగానే ఉంటాం. మన పిల్లల జనరేషన్ నుంచి మీ పిల్లల పిల్లలకు బోధించమని చెప్పబడతా ఉంటుంది, నీ పిల్లల పిల్లలకు ఇది డిక్లేర్ చేయమని చెప్పబడతా ఉంటున్న వాక్య భాగం మనం చదువుతా ఉంటున్నాం. ఓకే, ఇంకొక వాక్య భాగాన్ని, అద్భుతమైనటువంటి వాక్యం మనం చదువుకుందాం. మరి ఈ స్త్రీ ఇంత అద్భుతమైనటువంటి ఇది పొందినప్పటికీ కూడాను ఆ స్త్రీ ఏమనుకున్నది అంటే చుప్చాపుగా ఉండాలనుకున్నది. కానీ తెలుసుకున్న తర్వాత ఆమె ధైర్యంగా వచ్చి మరి అందరి ఎదుట ఆమె డిక్లేర్, ఇంగ్లీష్ లో అది డిక్లేర్ చేసినట్టుగా మనం చదువుతా ఉంటున్నాం. 4 మరి లెప్రసీ పీపుల్ అనేవారు మనం చూస్తూ ఉంటాం. 4 కుష్ఠవ్యాధి గల వారు ఉన్నారు. 2 Kings 7:9 వారు మనము చేయనిది మంచి పని కాదు, నేటి దినము స్వార్థమానము గల దినము. శుభవార్త మనం గల దినము, మనం ఊరక్కున్న ఎడల తెల్లవారు వరకు మనము ఇచ్చిట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన. వీళ్ళు ఎంత మంచి మాట చూడండి. వాళ్ళు కుష్ఠరోగంతో బాధపడుతూ వచ్చారు. షాలోం ఆ పట్టణంలో, షోమ్రోను పట్టణంలో ఎంతో ఆకలి, చావులు, దప్పులు మరి ఉంటున్నప్పుడు వీళ్ళకు సమృద్ధిగా ఆహారం దొరకబడ్డది, దోచుకున్నారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు మనం చేయనిది మంచి పని కాదు, మనం సైలెంట్ గా ఉంటే ఏదో ఒక అపాయం మన మీదకి వస్తుంది. ఉదయకాల సమయంలో సెంట్రల్ ఫెలోషిప్ వింటున్న ప్రతి వారికి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, మనం చేయనిది మంచి పని కాదు, ఈ సమయము దేవుడు చేసిన కార్యాలను డిక్లేర్ చేయవలసినటువంటి సమయం. ఒకవేళ మేము అస్సాంలో మిషనరీగా ఉండొచ్చు, ఒకవేళ మేము ట్రైబల్ సర్వీస్ లో మిషనరీగా ఉండొచ్చు, కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అక్కడ మేము పొందవలసిన పనులు సక్సెస్ కావాలంటే మీరు ఇక్కడ డిక్లేర్ చేయవలసి ఉంది. మేము చెడుతున్న సువార్త కూడా ముందుకు వెళ్ళాలంటే జీవిస్తున్నటువంటి క్రిస్టియన్స్ వారు యేసు ప్రభు యొక్క కార్యంలో జీవితాల ద్వారా డిక్లేర్ చేయవలసినటువంటి సమయం వచ్చే ఉన్నది. ప్రాక్టికల్ జీవితాల ద్వారా డిక్లేర్ చేయవలసిన సమయం వచ్చింది. దేవుడు మంచి కృపను మీకు అనుగ్రహించారు, కానీ ఇంకా నశించిపోతున్న ఆత్మల కోసం ఆలోచించండి. మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, నేను చాలా ఉందని వస్తున్నాను, కానీ మరి అక్కడ మీ దగ్గరలో ఉన్న వారికి కూడా సువార్త అందించబడాల్సిన అవసరం ఉంది. లేకపోతే నశించిపోతున్న దూర ప్రాంతంలో నశించిపోతున్న వారు కూడా సందేశం. అందుకోసమే ఎస్తర్ రాజభవన్లో ఉన్నప్పుడు మొర్దకాయ వెళ్లి చెప్తా ఉంటాడు, అమ్మా నువ్వు ఈ స్థానంలో ఉన్న ఈ స్టేజ్ లో ఉన్నావంటే దేవుడు దీనికోసమే నిన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడేమో, నువ్వు ఆలోచించు అంటున్నా. దీనికోసమే దేవుడు నిన్ను ఆలోచించను, మాకు సహాయం వస్తుంది, కానీ దేవుడు మాకు ఎక్కడి నుంచైనా సహాయం తీసుకొస్తాడు, కానీ నువ్వు దేని విషయం దేనికోసం నువ్వు ఇక్కడ ఉన్నావో ఆలోచించు అని అంటున్నాడు. ఎస్తర్ గ్రంథము 3-4 అధ్యాయాల్లో ఈ మాటలు మనం మూడో అధ్యాయంలో చూస్తా ఉంటున్నాం. యూదులు అయిన మా మీదకి ఈ పనిష్మెంట్ వస్తుంది, కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు, మాకు ఎక్కడి నుంచైనా సహాయం వస్తుంది, కానీ నువ్వు దేనికోసం ఇక్కడ ఉన్నావు ఆలోచించు. ఎస్ఎఫ్జీలో చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నావు, ఎందుకోసం మీ దేవుడు ఈ వాక్య బలం వినిపిస్తున్నారో మీరు ఆలోచించండి. ఎందుకోసం మనం ఉన్నామో మీరు ఆలోచించండి. ప్రజలు రక్షింపబడతారు, ఆయన స్వార్థ అందబడుతూ ఉంటుంది, కానీ మనం ఉన్న స్థితి ఏంటి? ప్రతి ప్రార్థన, ప్రతి సేవ, ప్రతి మీరు ఇస్తున్నట్టు కానుకలు దేవుడి మహిమ కోసం, ఆయన కార్యం డిక్లేర్ చేయబడటకు. ఇంకా మనం చేయవలసిన ఎంతో ఉందనే మాట మనం మర్చిపోవద్దు కదండి. ఈ ఒక వచనంలోనే దేవుడు ఎంతో అద్భుతంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడనే నమ్మకంతో ఈ మాటలో మరి మిషన్లో మన మధ్యలో దేవుడు ఇచ్చిన ఈ వాక్యం స్తుతిస్తూ మరొకసారి ఆ స్త్రీ దాగుకోవాలనుకుంది, కానీ దేవుడు దాగనివ్వలేదు. చాలా మంది దాగుకునే క్రిస్టియన్స్ ఉన్నారు, చాలా మంది క్యాస్ట్ ని డిక్లేర్ చేయని కూడా దాగుకుంటూ ఉంటున్నారు. ఏం అవసరం లేదు, దేవుడిని అడగండి, ప్రభు ఆయన డిక్లేర్ చేయాలా, చేయండి, అద్భుతంగా మన పిల్లలకు చేయండి, దేవుడు నడిపిస్తాడు. దాగుకోవాల్సిన పని ఏం లేదు, ఇప్పుడు అన్ని క్లియర్ క్రిస్టల్ గానే బయటకు వస్తున్నాయి. రెండవ విషయం, ఆయన ఎదుట సాగిల పడి వణుకుచు ఆరాధించవలసినటువంటి సమయం. మూడవ విషయం, ఆయనను ఆయన కార్యంలో డిక్లేర్ చేయాలి, వివరించాలి, అందరి ఎదుట చెప్పాలి. ఈ వాక్య భావన దేవుని దీవించుడుగాక. దయచేసి మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ.